ఈయన మంచు కురుస్తున్న కాలంలో పొలంలో పడుకోబెడితే అక్కడ అలాగే ఉండేవాడు. ఇక అన్నం ఏం పెట్టేవారు వీడికి? అన్నం వండగా గిన్నెలు అడుగున మాడిపోయిన పెచ్చురు పెట్టేవారట. అది కూడా పశువులకి కుడితీస్తారు కదా, ఆ కుడితి నీళ్ళల్లో నానవేసి ఇచ్చేవారు. సొరకాయ ముక్కలు తొక్క, సొరకాయ పై తొక్కలు ఉంటాయి కదా, ఆ పెచ్చులు అవిట. అన్నం మాడు పెచ్చులు, తెలకపిండి, కుడితి, కుంకుడుకాయలలో పప్పు, ఇలాంటివన్నీ అడిగి పెట్టేవారు. అవన్నీ అమృతమస్తు అని తినేసేవాడు. నిజంగా అమృతమైంది ఆయనకి. అమృతమస్తు అని భావన చేయటంతో ఆయనకి హరికటాక్షం ఉండడం వల్ల, వైరాగ్య సంపన్నుడు అవడం వల్ల అవి తిని ఆరోగ్యంగా బతకగలిగాడు ఆయన. నిజం చెప్పాలంటే అప్పుడే తాజాగా వండిన పాయసం తింటే ఎలా ఉంటారో అలాగ కుళ్ళిపోయిన 3 రోజుల క్రితం అన్నం పెడితే తింటే కూడా ఆయనకేం అవ్వలేదు. అలాంటి అన్నం పెట్టకూడదు, పెట్టారు వాళ్ళు పాపంతో ఆ సవతి సోదరులు. అవి తిన్నాడు ఆయన. వాడికి చిరిగిపోయిన గుడ్డలు ఇస్తే అవే కట్టుకొని అసలు శరీరానికి ఆ గుడ్డ ఉందా లేదా అన్నట్టుగా దాంతోటే బతికేవాడు. అయినా సరే అనుక్షణము వాసుదేవ పరంధామ లోపల లోపల అనుకునేవాడు ఆయన. ఈ విధంగా ఆయన జీవితం 18 ఏళ్ళు సాగింది. 16 ఏట నుంచి తండ్రి చచ్చిపోతే ఇంకో 2 ఏళ్ల పాటు అన్నదమ్ముల యొక్క పెంపకంలో పెరిగాడు. ఓసారి పంటలు వేశారు, వరి గోధుమ వేశారు. వారికి మహారాజు గారు మెచ్చుకుని పూర్వకాలంలో 1000 ఎకరాలు ఇచ్చాట. ఆ 1000 ఎకరాల పొలాన్ని బాగా సస్యశ్యామలం చేశారు వాళ్ళు. అందులో కొంత గోధుమ, కొంత వరి వేశారు. ఇంకా పంట సంక్రాంతికి ముందు కొయ్యాలి. సంక్రాంతి ఇంకో 10-12 రోజులు ఉందనగా పొలంలో కాపలా కోసం వీడొక్కడుంటే చాలు, వీడు మంచి బలిష్ఠుడు, దున్నపోతులో ఉన్నాడని ఒక కర్ర కత్తి ఇచ్చి మంచి మీద కూర్చోబెట్టి, రే కాపలాకాయ్, ఎవడన్నా దొంగాడు వచ్చాడో తర్వాత నీ అంతం చూస్తాం అని వీడి కాపలా పెట్టారు. చిత్రం ఏంటంటే ఈ మనిషి మంచి బలంగా కర్ర కత్తి పుచ్చుకోవడం వల్ల వీడిని చూసి ఎవరు దొంగలు వచ్చేవారు కదట. అసలు ఈయన ఎవరి జోలికి వెళ్ళాడు, శాంతస్వరూపుడు అయినా ఈ రూపమును చూచి ఎవరు దగ్గరికి వచ్చేవారు కాదు. కటిక చలిలో, హేమంత ఋతువులో, సంక్రాంతికి ముందు పొలంలో మంచం మీద రాత్రి లేదు, పగలు లేదు, అలాగే ఉండేవట్టు ఆయన. స్నానం లేదు, పానం లేదు. ఎప్పుడో 10 ఇంటికో 11 ఇంటికో అన్నదమ్ములు ఇంత ఎండు పెచ్చులు, కుడితి నీళ్లు ఇచ్చేవారు. కుళ్ళిపోయిన మజ్జిగ, గంజి పోసేవారు. అలా కాపలా కాస్తున్నాడు ఆయన. ఒకరోజున అలా కాపలా కాస్తూ ఉండగా ఓ తమాషా జరిగింది. ఆ పొలానికి పక్కన భయంకరమైన కేకారణ్యం ఒకటి ఉన్నది. మామూలు అడవి కాదు, చాలా తీవ్రమైన కేకారణ్యం. పెద్ద పెద్ద చెట్లతో, పులులతో, సింహాలతో, తోడేళ్లతో, క్రూర మృగాలతో ఉన్నటువంటి అడవి. ఆ అడవిలో 200 మంది బోయవాళ్ళు ఉన్నారు. ఆ బోయవాళ్ళందరికీ ఒక నాయకుడు ఉన్నాడు. వీళ్ళ వృత్తి దొంగతనం. అడవి మార్గంలో ఎవరైనా పెడితే చాలు, ఈ దొంగల నాయకుడు తన దొంగల గుంపులతో వెళ్ళి ఈ బోయవాళ్లతో ఆ పెళ్లి వాళ్ళని, వాళ్ళని చితక్కొట్టి, వాళ్ళ నగలన్నీ దోచుకుపోయి, స్త్రీలని మానభంగం చేసి నానా హింసలు పెడుతూ ఉండేవాడు. ఆ దొంగల నాయకుడికి పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే నా దొంగల గుంపుకి నాయకుడు ఎవడు ఉంటాడు? దొంగల నాయకుడికి కూడా ఒక వారసుడు ఉండాలండే, దొంగకు కూడా వారసుడు లేకపోతే ఎలా మరి? అందుకని ఆయన వెంటనే గణాచారిని పిలిచి, వాళ్ళకు ఒక గణాచారి ఉంటాడు, వాడు తెగ తాగేసి కళ్ళు పుచ్చుకుని చేతులు కర్ర పుచ్చుకుని, కుర్రు కుర్రు అమ్మ పలుకు 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 జగదంభో పలుకు పలుకు అని అన్నట్టువాడు. అలాంటి గణాచారి దగ్గరికి వెళ్ళాడు. ఏమయ్యో గణాచారి, పలుకు అలా పక్కనట్టు, మా ఆవిడకి పిల్లలు పుట్టలేదు, పిల్లలు లేకపోతే ఎలాగా? ఈ దొంగల నాయకుడు వారసుడు లేకుండా చచ్చిపోతే లోకం ఏమంటుంది? నాకు మంచి నాలాంటి కండలు తిరిగిన, నల్లని శరీరం కలిగిన, మంచి తాగుబోతైన, హింస చేసే కొడుకు కావాలి వారసుడు. వారసుడు కావాలంటే ఏం చెప్పాలి అంటే, ఏం చెయ్యాలంటే, వాడన్నాడు నీకు పిల్లల రాత లేదో అయి అన్నట్ట, నాకు రాత లేకపోతే నిన్ను చంపేస్తా జాగ్రత్త, నిన్ను బలిస్తాను కాళికాదేవి అన్నాడు వాడు. వాడు ఉలిక్కిపడి, కంగారు పడకు, మనం భద్రకాళిని పూజిస్తున్నాం, మన కులదేవత భద్రకాళి. భద్రకాళి మాతకి ఓ మనిషిని ఎవడన్నా తీసుకొచ్చి, బలమైన మనిషిని పట్టుకొచ్చి బలిచ్చావా, నీకు కొడుకు పుడతాడు, మొక్కేసుకో అన్నట్ట. వీడు వెంటనే భద్రకాళి ఆలయానికి వెళ్ళాడు. ఆ అడవిలో పెద్ద ఆలయాన్ని కట్టారు వాళ్ళు. శిలా విగ్రహం, అమ్మవారి కాళీ విగ్రహం ఉంది. 8 చేతులతో ఉన్న కాళీమాత, నల్లని విగ్రహం. నోట్లోంచి నాలిక బయటకు వచ్చి ఉంటుంది. ఆ నాలికకి ఎర్రరంగు పూశారు వాళ్ళు. ఆ కాళికాదేవి చుట్టూతో ఎప్పుడు చూసినా బలులిచ్చి బలులిచ్చి రొచ్చు రొచ్చు చేసేసారు రక్తాన్ని. అంత రక్తపు రొచ్చు పుర్రెలతో ఉన్న అమ్మవారి దగ్గరికి వెళ్ళి, కాళీమాత నీకు మొక్కుకుంటున్నాను, ఇదిగో నాకు కనుక ఒక కొడుకు పుడితే మా ఆవిడ గర్భవతి కొడుకుని కంటే నీకు మంచి బలమైన ఒక కుర్రాన్ని పట్టుకొచ్చి బలిచ్చేస్తాను అని మొక్కాడు. ఆ మొక్కిన వేళ విశేషం ఏమిటో తెలియదు కానీ వాళ్ళ ఆవిడ నిజంగానే గర్భం ధరించింది, పిల్లాడు పుట్టాడు. ఇప్పుడు పిల్లాడు పుట్టాడు కదా, మరి అందుకని మొక్కులు ఇవ్వడం కోసం వాడు ఆలోచించేట. గణాచార్య అన్నాడు, ఇదిగో మొక్కు మాత్రం వెంటనే తీర్చాల్సమా, ఎవడో ఒకటి పట్టుకొచ్చి వేసేయి, బలి వేసేయి, లేకపోతే ప్రమాదం అన్నట్ట. మన కాళ్ళి తల్లికి మన కల్పవల్లికి మొక్కులను చెల్లింపు రెండోయి, భద్రకాళికి సాటి లేదోయి. బ్రహ్మైన విష్ణైన పరమేశుడే అయిన మన కాళ్ళి తల్లికి మొక్కుతుంటారు, అన్నమాటను నిలుపుకోనట్టి వానికి కాళిక దుర్మరణమిచ్చునోయి అని వాడు ఓ పాటలు పాడాట. మన కాళీ తల్లి, మన కన్న తల్లి ఈవిడికంటే గొప్పది లేదు. బ్రహ్మదేవుడు, విష్ణువు, శివుడు రోజు ఆవిడ పాదాలకు నమస్కరించి బతుకుతూ ఉంటారు. ఆవిడ దగ్గర మొక్కుకున్నాక మొక్కు చెల్లించకపోతే అంతం చూస్తుంది, దుర్మరణం తప్పదు. పట్టుకొచ్చే అనగానే ఈయన ఏం చేశాడు, అడవిలో మాటు వేసి ఓ మంచి కుర్రాడు ఒకటి పెట్టాడు. ఆ కుర్రాడికి పెళ్లి పెటాకులు లేని కుర్రాడే, కొంచెం బలంగానే ఉన్నాడు. వాడిని పట్టుకొచ్చి బలి ఇవ్వడానికి సంసిద్ధం చేశారు. అమావాస్య నాడు అర్ధరాత్రి పాటు బలి ఇవ్వాలట, వాళ్ళకి ఒక నియమం అది. బలి కూడా ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వకుండా అమావాస్య నాడు ఇస్తే అమ్మవారు అనుగ్రహిస్తుంది. అందుకని అమావాస్య నాడు అర్ధరాత్రి దాకా వీడిని జాగ్రత్తగా చెరసాలలో పెట్టండిరా, అర్ధరాత్రి నాడు వీడిని అలంకరించి బలిద్దాం అనగానే చతుర్దశి నాడు వాడు ఎలాగో తప్పించుకు పారిపోయాడు. వాడు పారిపోయాడు, వాడు అదృష్టం బాగుందన్నమాట. అందుకని వాడు జాయ్ మంగళగిరి అంటూ పారిపోయాడు మంగళగిరికి. ఈ విధంగా వాడు మంగళం వారి వాడు పారిపోతే ఈ నాయకుడికి ఒళ్ళు మండిపోయింది. రాత్రి తెల్లారితే అమావాస్య, అమావాస్య రాత్రి బలివ్వాలి, బలి పశువు పారిపోతేలాగా. మీరు ఎక్కడికైనా వెళ్ళి అలాంటి బలమైన బలి పశువుని తేకపోతే మిమ్మల్నే వేసేస్తాను, కాపలా వాళ్ళని బలిచ్చేస్తాను అని బెదిరించాడు. వీళ్ళు హడిలిపోయి చుట్టుపక్కలున్న ఊళ్ళ మీదకి బయలుదేరారు. వాళ్ళకి సరిగ్గా దారిలో మంచే పొలం, పొలంలో మంచె మీద కూర్చుని కత్తి కర్ర పుచ్చుకున్న ఈ కుర్రాడు కనబడ్డాడు, భరతుడు. మరే బలి ఉన్నాడురా, పైగా బ్రాహ్మడు కూడాను, కుళ్ళిపోయిన యజ్ఞోపేతం వేసుకున్న కాంతిగానే ఉన్నాడు, బలంగా ఉన్నాడు, కత్తి చేతిలో ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా పట్టుకుంటే మంచిదేమో, ఎందుకైనా మంచిది. అసలు పారిపోయిన వాడికంటే వీడే బాగున్నాడు, ఆ పారిపోయిన వాడు కొంచెం బక్క చిక్కినట్టున్నాడు, వీడు కొంచెం బలంగా ఉన్నాడు దొక్కలాగా. వీడిని తీసుకెడితే దొంగల నాయకుడు సంతోషిస్తాడని అమాంతంగా వెనక నుంచి వల వేసి ఆ చేతిలోని కత్తి కర్ర లాగారు. అసలు ఆయన నవ్వాడు, ఈ కర్ర కత్తి తీసుకోవడానికి వల ఇయ్యాలా అన్నట్టుగా. వాళ్ళు ఈయన బంధించి పట్టుకుపోయారు. బంధించి పట్టుకుపోతుంటే కూడా ఈయన ఎంత ఆనందంగా ఉన్నాడో తెలిసిన, బంధించిన దొంగలు శ్రీ మహావిష్ణువే, బంధింపబడిన నేను శ్రీ మహావిష్ణువే, బంధించి నన్ను బలివ్వబోతున్నారే ఆ భద్రకాళి విష్ణుస్వరూపమే, నరకడానికి ఎత్తిన కత్తి విష్ణుస్వరూపం అనుకుని నిర్వికారంగా వాసుదేవ అనుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంక వీణ్ణి చూడగానే బ్రహ్మానందం కలిగేసింది ఇట్లండి ఆయన గారికి. దొంగల నాయకుడికి చాలా ఆనందం కలిగింది. ఒరే పోతే పోయాడరా నిన్నటి వాడు, వాడికంటే వీడే బాగున్నాడరా కొంచెం బలంగా, వీణ్ణి ఈ పగలంతా పారిపోకుండా చూడండి, పారిపోతే మిమ్మల్ని నరికేస్తాను, చెరసాలలో పెట్టండి, రాత్రికి మంగళస్నానం చేయించి బలి పశువుగా అలంకరించి భద్రకాళి దగ్గరికి పట్టుకురండి, ఒక్క వేటుకు వీడిని బలిచ్చేస్తానన్నాడు. అనగానే వీళ్ళు ఆ పగలంతా వీడికి మంచి భోజనం పెట్టి బలి పశువుకి బాగా భోజనం పెట్టాలని శాస్త్రం, ఉత్తప్పటికంటే బాగా పెడతారు. ఇక్కడ దాకా భోజనం పెట్టారంటే అది పని అయిపోయినట్టే వాడి పని. అలా బలి పశువుకు పెట్టినట్టుగా భోజనం పెట్టారు. పాపం గొర్రె చూసారా మీరు, గొర్రెని బలిచ్చే ముందు అలాగే చేస్తారు, తెగ పెడతారట. ఆ తర్వాత పాపం ఈ పిచ్చిది కషాయి వాడిని నమ్ముతుందని వాడు వేసేస్తాడని తెలియక వాడు పెట్టిన తిని సంతోషంగా కూడా పెడుతుంది. ఈయన అన్నీ తెలుసున్నవాడు, నిర్వికారంగా ఉన్నాడు, పెట్టింది తిన్నాడు. సాయంకాలం కాగానే 500 కుండలతో పసుపు కుంకం నీళ్లు గంధం కలిపి పట్టుకొచ్చి ఒళ్ళంతా పోసేసారు కుండలతో. కోబలి కోబలి అని పెద్ద పెద్ద అరుపుల్ట పక్కన బలి బలి అని. ఈ అసలు అరుపులకే గుండెకి తెచ్చిపోతారు ఓ మాదిరి వాళ్ళైతే. ఏదో మీలాంటి ధైర్యవంతులైతే పక్కన పెడదాం, కానీ సహజంగా పిరికి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కనుక బలి ఇచ్చే ముందు అరుస్తూ ఉంటే గుండె బేజారు ఎత్తిపోతటండి. అందుకని దానికి తోడు డప్పులు కూడా పట్టుకొచ్చారట, పెద్ద పెద్ద ఢంకాలు పట్టుకొచ్చి ఢామ్ ఢామ్ అని కొడుతుంటే అసలు హార్ట్ పేషెంట్ ఉంటే ఆ క్షణమే చచ్చిపోతాడనమాట. అలా డప్పులు వాయిస్తూ పసుపు కుంకాల నీళ్లు ఎర్రగా పచ్చగా పోసేసి గంధం కలిపిన నీళ్లు పోశారు. ఆ తర్వాత వేప ఆకులు మర్రి ఆకులు పట్టుకొచ్చి దండ చేసి మెడలో వేశారు. ముఖమంతా పసుపు పూసి ఇక్కడ ఇంత కుంకం పూసేశారు, ఒంటి మీద కుంకం చల్లారు. అందుకో భద్రకాళి అద్దుకో, ఒరేను ఎంత అదృష్టవంతుడు రా, మా భద్రకాళికి వెలిగిపోతున్నావు, వాళ్ళు అవ్వచ్చుగా అదృష్టవంతులు కానీ కాదట, నువ్వే అదృష్టవంతుడు అవ్వరా అన్నారు. ఈయన తీసుకొచ్చారు, బలి పశువుని ఈడ్చుకొచ్చినట్టుగా అక్కడికి పట్టుకొచ్చారు. అక్కడ తలకాయని పెట్టించి ఒక వేదిక ఉన్నది, ఆ వేదిక మీద తల పెడితే కత్తితో నరుగుతారు అనమాట. సరిగ్గా ఈ తలేమో ఒక గుమ్మటం మీద పెడతారు శిల మీద, ఈ మెడ ఒకటి మాత్రం బయట ఉంటుంది, వాడు నరగగానే కత్తి మెడ నుంచి కిందకి దిగాలి. ఆ కత్తికి ఏం చేశారు, దానికి కూడా పసుపు పూసి కుంకం పోసి బొట్లు పెట్టి దానికి మళ్ళీ అభిచార హోమం, జాయ్ భద్రకాళి మహాకాళి ఆకాళి ఈ కాళి చూంకాళి ఓంకాళి అని అరిచి దానికి కూడా మంత్రాలు చదివి ఆవాహన చేశారు. ఆ తర్వాత అమ్మవారికి అలంకారం చేశారు. ఏం వర్ణించారండి పోతన గారు తెలుగులో కూడా, ఆయన శిష్యుడు బొప్పయ్య కూడా అద్భుతంగా వర్ణించాడు. సంస్కృతంలో వ్యాసుల వారు ఏకంగా 5-6 శ్లోకాల్లో ఆ కాళికాదేవి ఆవాహన, వాళ్ళంతా దొంగలు కదా కిరాతకులు కదా, క్షుద్రాచారంతో వామాచారంతో కళ్ళు కొండలు అక్కడ పెట్టి ఆవాహన చేశారన్నమాట. పువ్వులు విసిరారు, పుర్రెలు విసిరారు, ఎక్కడెక్కడి నుంచో పట్టుకొచ్చిన వేపమండలతో పూజ చేశారు, ఢంకాలు మోగించారు, తెగపాట్లు పాడేశారు, ఆడ మగ తాగి కళ్ళు తాగి ఓ కైపెక్కి కొట్టుకోవడం మొదలుపెట్టారు, నృత్యాలు మొదలెట్టారు. అప్పుడు వీడేం చేశాడు దొంగల నాయకుడు, ఎక్కడ కత్తి అన్నట్ట. అప్పటికే వాడు 2 కుండలు ఉచ్చుకున్నాడు. ఏకంగా 2 కుండలు పుచ్చుకుంటే కానీ ఒక్క దెబ్బకి నరకట్ట, వాడికి అదో బలహీనత. 2 కుండలు తాకి కూడా కదిలెట్టువాడు. ఎందుకు చెప్తున్నానంటే వాడి శక్తిలో ఏముందో మరి తెలియదు కానీ ఆ కత్తి పుచ్చుకున్నాడు. పుచ్చుకొని అమ్మ కాళీ భద్రకాళి మహాకాళి పలుకు పలుకు అంబా పలుకు, నువ్వన్నట్టుగానే నీకు మొక్కుకున్నట్టుగానే నాకు కొడుకునిచ్చావు, కొడుకునిచ్చినందుకు కృతజ్ఞతగా ఈ బలి పశువుని ఇచ్చేస్తున్నాను, వీడెవడో భేమళ్ళ ఉన్నాడు వీడిని పుచ్చుకుని సంతోషించు అని కత్తి ఎత్తేట. బ్రహ్మ తేజస అతి దుర్విషహీణ దంతక్యమానీన వపుషా సహసా ఉచ్చచాట శైవ దేవీ భద్రకాళి. ఆ క్షణమే అప్పటిదాకా ఊరుకున్న భద్రకాళి, ఈ మహానుభావుడు హరిస్మరణ చేస్తున్నవాడు అవధూతలో ఉన్నటువంటి వాడు ఈ తేజస్సుతో ఎదురుగుండా పడుకుని ఉండడం, వీళ్ళు నోటికొచ్చినట్టు కారుకోతలు కూసి బలివ్వడాన్ని చూచి సహించలేక పళ్ళు పటపట కొరికింది, చెట పట అనే శబ్దం చేసుకుని విగ్రహాన్ని చీల్చుకుని తన గణాలతో పాటు బయటకు వచ్చేసింది. ఆవిడ వెనకాతలు ఒక్క భద్రకాళి కాకుండా త్రిపుర సుందరి, హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి, కవచదేవి, నేత్రదేవి, అస్త్రదేవి, కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లన్న, భేరుండ, వహినివాసిని, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరిత, కులసుందరి, నిత్య, నీలపతాక, విజయ, సర్వమంగళ, జ్వాలామాలిని, చిత్ర, మహానిత్య, పరమేశ్వర, పరమేశ్వరి, మిత్రేశమయ్యి, షష్ఠీశమయ్యి, ఉడ్డీశమయ్యి, చర్యానాథమయ్యి, లోపాముద్రామయ్యి, అగస్త్యమయ్యి, కాలతాపనమయ్యి, ధర్మాచార్యమయ్యి, ముక్తకేశీశ్వరమయ్యి, దీపకణానాథమయ్యి, విష్ణుదేవమయ్యి, ప్రభాకర దేవమయ్యి, తేజోదేవమయ్యి, మనోజదేవమయ్యి, కళ్యాణదేవమయ్యి, వాసుదేవమయ్యి, రత్నదేవమయ్యి, శ్రీ రామానందమయ్యి, అణిమాసిద్ధ, లఘిమాసిద్ధ, గరిమాసిద్ధ, మహిమాసిద్ధ, ఈశిత్వసిద్ధ, వసిత్వసిద్ధ, ప్రాకామ్యసిద్ధ, భుక్తిసిద్ధ, ఇచ్ఛాసిద్ధ, ప్రాప్తిసిద్ధ, సర్వకామసిద్ధ, బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి, వైష్ణవి వారాహి మాగేంద్రి చాముండ, మహాలక్ష్మి, సర్వసంక్షోభిణి, సర్వవిద్రావిణి, సర్వాకర్షిణి వంటి అనేకమైన చాముండాగణాలన్నిటినీ తన పక్కన తెచ్చుకుని వారందరికీ కత్తులిచ్చి ఈ నీచుడు బ్రహ్మతేజస్సుని ఆర్పేయాలనుకుంటున్నాడు, హరిభక్తుడిని చంపాలనుకుంటున్నాడు, తాండవమాడండి నరికి పారేయండని ఆ దొంగల్ని దొంగల నాయకుడిని చేతిలో ఉన్న కత్తులు గుంజుకుని ముందు దొంగల నాయకుడిని నరికేసింది, ఆ తల పైకి విసిరేసింది, అందులో ఉన్న మాంసాన్ని తీసి నాకేసింది, ఆ పుర్రెని మెడలో వేసుకుంది, వాడి తలకాయ ఎత్తి ముండెల్లో ఉన్న రక్తమంతా గడగడ తాగేసి వాడిని విసిరవతల పారేసింది. ఇక కనిపించిన దొంగలల్లా నరికి పారేశారు. ఒక్క దొంగాడు కూడా మిగలకుండా బీభత్సం చేసి వికటాట్టహాసం చేసి కళ్ళు కొండల్ని తన్నెవతల పారేసి ఈ బ్రాహ్మడి దగ్గరకు వచ్చి, నాయనా భరత, బ్రహ్మతేజస్సుతో ఉన్న నిన్ను, పరమ పవిత్రుడు అయిన నిన్ను ఒక సామాన్య బలి పశువు కింద బలివ్వాలనుకున్నాడు రా ఈ దొంగల నాయకుడు, అందుకే నేను ఆగ్రహించాను, సమస్తం నేనే, నేనే హరిని, నేనే అమ్మని, నేనే ఈశ్వరుణ్ణి, ఉన్నది ఒకటే పరబ్రహ్మం, ఒక పరబ్రహ్మాన్ని మరో పరబ్రహ్మానికి బలిచ్చే అధికారం ఎవరికీ లేదు, ఎవడైనా అజ్ఞానంతో మేకల్ని, గొర్రెల్ని, పశువుల్ని, పురుషుల్ని, స్త్రీలని, పసివారిని నాలాంటి దేవతలకి బలి ఇస్తే ఆ దేవత సహించదు, వాళ్ళు తెలియక అలాంటి బలులను మూఢాచారాలతో దంభాచారాలతో క్షుద్ర పూజలతో ఇచ్చి అర్చిస్తున్నారు. ఆ అర్చన అత్యంత ప్రమాదం, నేను దురాచార శమనిని, ఇలాంటి దురాచారాలని క్షమించను, ఇది అందరికీ తెలియజేయి, బలులు ఇచ్చి చేసే ఏ పూజ కూడా మనిషికి శుభమునివ్వదని చెప్పు అని ఆ సంకెళ్ళు తెంచి ఆయన్ని బయటికి పంపేసింది. ఇప్పుడు చిత్రం చెప్పమంటారా, ఇంత పూర్వం తలకాయ నరకడానికి కత్తెత్తినప్పుడు ఒక రకంగానే ఉన్నాడు ఆయన, ముళ్ళంతా పసుపు పూసినా అలాగే ఉన్నాడు, కోబలి అని అరిచినా అలాగే ఉన్నాడు, ఇప్పుడు భద్రకాళ్ళు వచ్చి రక్షించినా అలాగే ఉన్నాడు. అంటే ఏమి ఆనందము లేదు, దుఃఖము లేదు, ఎంత ఆశ్చర్యం అంటే చావు అనే బెంగాలేదు, బతికారనే ఆనందము లేదు. తల్లికి నమస్కరించాడు, అక్కడి నుంచి బయలుదేరాడు, మళ్ళీ మంచి మీద వచ్చి కూర్చున్నాడు. ఏమి అత్యద్భుత నిర్వికారం అండి అది. ఎవడన్నా కాసేపట్లో ప్రాణం పోతుందంటే అంత వికారం లేకుండా ఉండగలడా? పోని బ్రహ్మతేజస్సుతో ఈయన చంపాడా చంపలా? మరి ఎందుకు తెచ్చారు వాళ్ళు? ఎందుకు ఖాళీ నరికింది? మహాత్ములకు అపచారం చేయటం వల్ల ఆ అపచారము అపమృత్యు రూపంలో వాళ్ళని చంపింది. మనం వాళ్ళు ఎవరో చంపారనుకుంటున్నాం, చంపారనేది అబద్ధం, ఎవ్వరూ ఎవరిని చంపలా. మరి ఎలా చచ్చారు వాళ్ళు? అంతటి భరతుడి వంటి ఒక వైరాగ్య సంపన్నుడికి, మహాత్ముడికి, అవధూత లాంటి వాడికి అపచారం చేయటం వల్ల ఆ పాపము కాళిక కోప రూపంలో వాడిని సంహరించింది. అందువల్లే మనం ఎప్పుడైనా దుర్మరణం పాలయ్యామంటే, యాక్సిడెంట్ అయ్యిందంటే అది మన పాపం తప్ప ఎవ్వరూ మనకి అపకారం చేయలే. ఈ లోకంలో ఉపకారం అపకారం ఎవరికి ఎవరు చేయరు, ఎవరి కర్మలు వారు అనుభవించవలసిందే. అందుకని దాన్ని ఏమీ పట్టించుకోకుండా నిర్వికారంగా మహానుభావుడు భరతుడు తిరిగి మంచి దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. తర్వాత క్రమంగా ఓ 2 రోజులు గడిచింది. ఇలా ఉండగా పాకిస్తాన్లో ఉంది ఇప్పుడు ప్రస్తుతం, పూర్వం భారతదేశం అఖండంగా ఉండేది కనుక సింధు దేశం కూడా మనదే. ఆ సింధు దేశపు రాదు కాబట్టి సైంధవుడు అన్నారు దుస్సల భర్తని. ఆ సింధు దేశాన్ని రఘుగణుడు అని ఒక రాజు పరిపాలించేవాడు. ఆయన చాలా గొప్పవాడు, చదువుకున్నవాడు. ఆయనకి ఎందుకో వైరాగ్యం పొందాలి అనుకున్నాడు. వైరాగ్యాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎవరిస్తారు? ఆ రోజుల్లో కపిల మహర్షి చాలా గొప్ప జ్ఞాని, సాంఖ్యయోగాన్ని అందరికీ అందించాడు. ఆయన ప్రస్తుతం ఇక్షుమతి నదీ తీరంలో ఉన్నాడు. సముద్ర తీరం నుంచి ఇక్షుమతి అని ఒక నదీ దగ్గరకు వచ్చి ఆ నదీ తీరంలో ఉన్నాడు. అందుకని ఆ నది ఎక్కడుంది మళ్ళీ? ఇక్షుమతి గండకీ నది దాటాక ఉంది. అందుకని ఇక్షుమతి నదీ తీరంలో ఉన్న కపిలుడి యొక్క దర్శనం చేసుకుని హరికి సంబంధించిన ఆధ్యాత్మిక జ్ఞానం పొందుదామని బయలుదేరాడు రాజుగారు. ఆయనకి కొంతమంది భటులు ముందు వెనక వస్తూ ఉండగా హాయిగా పల్లకీ ఎక్కి బయలుదేరాడు. ఆ పల్లకీని ముందొక 4 వెనకొక 4 బోయవాళ్లు మోస్తున్నారు. ఇంతలో ఆ బోయవాళ్లలో ఒక బోయవాడికి ముందు ఉన్నవాళ్లలో ముందున్న 4 ఒకడికి అనారోగ్యం వచ్చింది. అనారోగ్యంతో వాడు ఆ పల్లకీ మొయ్యలేకపోయాట. ఒరే మొయ్యలేకపోతున్నానరా, రాజుగారు తిడతారేమో అన్నాడు. ఇప్పటికిప్పుడు అడవిలోకి వచ్చాం, పోనీ ఊళ్ళో ఉండగా చెప్పుంటే అనారోగ్యం అని అక్కడ ఎవడన్నా కొత్త వాడిని చూసుకునేవాళ్ళం, మరి అడవి మధ్యలో ఎలాగా అని వాళ్ళు చూస్తే సరిగ్గా పక్కన మంచం మీద కూర్చుని ఉన్న ఈ భరతుడు కనబడ్డాడు. ఆయన యోగం చూసారా? ఒక్కసారి సంసార వ్యామోహంలో పడితే, లేడి వ్యామోహంలో పడితే ఆయన కష్టాల మీద కష్టాలు వస్తాయి. ఆ తట్టుకోవడం వేరే విషయం, సాధన, కానీ ఇన్ని యాతనలు పడాలి. అందుకని సంసార బంధం ప్రమాదం, ఈ భవబంధం కొంపలు ఉంచుతుంది. ఈ బోయవాళ్ళు ఆ మంచం మీద కూర్చున్నవాడిని చూచారు భరతుణ్ణి. మన అదృష్టం రా, నీకు అనారోగ్యం వచ్చి పల్లకీ మొయ్యలేకపోతున్న సమయంలోనే నీకంటే దొక్కలా పల్లకీ మోసే బలమైన వాడు ఒకడు దొరికాడు. ఆ మంచం మీద ఉన్నాడు. ఏం తిన్నాడో, ఏమి వక్షస్థలం, ఏమి చేతులు, నిజానికి ఆయన తినేది ఎండిపోయిన మాడు ముక్కలు. అయినా ఆయన అదృష్టం, విటమిన్ ఫుడ్ తినేవాడికి కూడా ఆరోగ్యం ఉండదు, అలా ఉన్నాడు ఆయన భగవద్ అనుగ్రహం వల్ల. అందువల్ల వీడు తీసుకొస్తామని ఆ పల్లకి మోస్తున్న ఈ కుంటివాడిని పిలిచి, నువ్వు తప్పుకో, కాసేపు మేము ముగ్గురు మొస్తాం, వాడిని లాక్కొచ్చే అన్నారు. వాడు పరుగు పరుగున వాడి దగ్గరికి వెళ్ళి, రై రాజుగారు ఆజ్ఞ రా అంటే ఎవరు ఆజ్ఞాపించినా వస్తానని చేతులు కట్టుకొచ్చాడు. నేను అనారోగ్యంతో ఉండి ఈ పల్లకీ మొయ్యలేకపోతున్నాను, నా బదులు ఇక్కడ భుజం పెట్టి, ఈ పల్లకీకున్న వెదురు బొంగుకి భుజం పెట్టి పల్లకీ మొయ్యి, రాజుగారు మెచ్చుకుంటే మంచి ఉద్యోగం ఇస్తారు, కొద్ది రోజులు ఉద్యోగం చేశాక ముందు ఎడ్హాక్ పోస్ట్ ఇస్తారు, డైలీ వేజెస్ అనమాట, ఆ తర్వాత పెర్మనెంట్ ఉద్యోగం వస్తుంది. పెర్మనెంట్ ఉద్యోగం వస్తుందంటే నువ్వు నీ పెళ్ళాం బిడ్డలు సుఖంగా బతకచ్చు అనగానే ఆయన కిక్కులు మనకుండా మోసాడు. ఆయనకి పెళ్ళాం బిడ్డలు కావాలట, ఉద్యోగం ఇస్తాట, జీతం ఇస్తాట, పెర్మనెంట్ పోస్ట్ ఇస్తాట. పైగా ఇలాంటి పెర్మనెంట్ పోస్టులు ఎంతోమందికి ఇచ్చిన మహారాజు ఆయన, ఆ విషయం వీడికి తెలియదు. అందుకని అలా అనగానే ఆయన నిర్వికారంగా మోసాడు. ఇక్కడే పెద్ద సమస్య ఏమిటంటే, ఈయనకి శరీరం అంటే బలమైంది కానీ భుజం మీద మోయటం అలవాట్లేదు, ఇది నొచ్చుకుంటుంది, కొంచెం గుచ్చుకుంటుంది. ఆ వెదురు పల్లకీకి ఉన్నటువంటి బొంగు, ఆ వెదురు బొంగు మొయ్యలేకపోతున్నాడు. పైగా ఈయన మోసి నడిచే అలవాటు ఉన్నవాడు కాదు కాబట్టి నడకలో తేడా వచ్చింది. ఇది సరిపోదా అన్నట్టుగా నేల మీద చేమలు ఏగలు కనబడగానే వాటిని తొక్కకుండా కాలు అటు ఇటు వేసేవాడు. దీనివల్ల ఏమైపోయింది, ఈయన కాలాలు అవ్వగానే ఈ బోయవాళ్ళంతా అటు ఇటు కదిలేవారు, దాంతో పల్లకి కాస్త కుదుపులు వచ్చేసేది. ఒక్కొక్క డ్రైవ్ చేస్తాడు మాయదారి డ్రైవరు, అటువంటి వాడి కారులో పెడితే ఇంటికి ఎప్పుడు ఎడతామా, అసలు పెడతామా లేదా అని భయం వేస్తుంది అనమాట. నేను నాకు డ్రైవర్ పెర్మనెంట్గా లేడు కదా, నేనే నడుపుకుంటూ ఉంటాను. సాధ్యమైనంత వరకు ఎప్పుడైనా ఏ శ్రీశైలమో వెళ్ళినప్పుడు మాకు రాజుగారు సేవ చేస్తాడు. అది లేనప్పుడు ఒకసారి ఒక కాంట్రాక్ట్ అని తీసుకెళ్ళిన, రోజుకు 400-300 ఇచ్చి తీసుకెళ్ళి డ్రైవర్ని. ఇక నాకు శ్రీశైలం వెళ్ళగానే బస్సు ఎక్కడిపోవడానికి డబ్బులు ఇచ్చి వాడికి డబ్బులు ఎక్స్ట్రా ఇచ్చి పొమ్మన్నాను. అలా భయపెట్టాడు వాడు, ఇలా తిప్పేసేవాడు, ఇలా తిప్పేసేవాడు, రయ్యన మీదకెళ్ళి టక్కన బ్రేక్ వేసేవాడు, లేదా పక్కకి తిప్పేవాడు. అప్పుడు గుర్తుకొచ్చింది ఆ పల్లకీలో వాడు ఏమయ్యాడు, తల్లకిందులు అయిపోవడం అంటే ఏమిటో తెలుస్తుంది. అలాగ పాపం ఈ లోపల ఉన్నటువంటి రాజుగారు అటు ఇటు అడ్డదిడ్డంగా కాళ్ళు వేయటం వల్ల పల్లకి కుదుపులకు గురైపోయి లోపల ఉన్నవాడు అటు ఇటు ఠామ్ ఠీమ్ అని కొట్టుకుని కదిలిపోయి ఒక క్షణం మండిపోయి ఆయనకి. అందులో అప్పుడే భోంచేసి కిళ్ళీ వేసుకున్నాడు ఆయన. కిళ్ళీ వేసుకున్న సమయంలో హాయిగా పల్లకీ వస్తే నిద్రపోతారు, కానీ ఇలా కుదిపితే ఎలాగా. అందుకని ఆ పల్లకీకున్న తెరలు తొలగించుకుని తల బయటికి పెట్టి, ఏమిరా ఏమిట్రా నడపడం, కొవ్వెక్కిందా అన్నాడు ఆయన. అనగానే వాడు కంగారు పడిపోయి, లేదు మహారాజా, మేము బాగానే నడుస్తున్నామండి, కానీ ఈ కొత్త పోయేవాడిని ఒకటి తీసుకొచ్చామండి, వాడే ఇలా అడ్డదిడ్డంగా కాళ్ళు వేస్తున్నాడండి అనగానే ఆయన ఒళ్ళు మండి, ఏమిరా ఏ నీ శరీరం బక్క చిక్కిపోయినట్టుందే పాపం, వ్యంగ్యం ఇంత లావుగా ఉన్నాడు అనకుండా పాపం బక్క చిక్కిపోయావే, ఓహో తిండి లేదు నిద్ర లేదు, సుకుమారివి మరి, కొంచెం జాగ్రత్తగా వెళ్ళు నాయన, ఎంత కష్టపడిపోతున్నావు అన్నాడు. ఆయన వ్యంగ్యంగానే అన్నాడని తెలుసు. అయినా ఆయన ఏం కిక్కురు మనకుండా అలాగే మళ్ళీ యథాప్రకారంగా నడిచాడు. ఈసారి కుదుపులు కొళ్ళు మండి, ఈసారి ఇక వ్యంగ్యం సరిపోదు, వీడెవడో మూర్ఖుడు అనుకున్నాయన మూఢుడా, ఇందాక నేను అన్న మాటలు నీకు అర్థం కాలేదా, ఏరా శరీరాన్ని అంత పెంచావే, అంత శరీరంతో నాలాంటి వాడిని మొయ్యలేవా, వెన్నుపూస బలంగా లేదా, చెప్పు, కొరడాతో 4 కొట్టి నీ వెన్ను సక్రమం చేస్తాను, పిచ్చాళ్ళ ఉన్నావంటే చికిత్స చేయిస్తాను, నిన్ను అదుపులో పెడతాను, మూకవాడివా లేక మత్తుడివా లేక పిచ్చివాడివా, ఇంత స్థూలకాయంతో ఉన్న నీకు ఈ పల్లకీ మొయ్యడం పెద్ద కష్టమా అనగానే వెంటనే ఈయన అన్నాడు, ఇప్పటిదాకా మాట్లాడలేదు కానీ ఇప్పుడు ఏమన్నాడు తెలుసా, మహారాజా నువ్వు అన్నది నిజము, నిజము కాదు, నువ్వన్నట్టు ఈ శరీరం పంచభూతాలతో ఏర్పాటయ్యింది, పంచభూతాలతో రావడం వల్ల పంచభూతాలు ఎలా నడిపిస్తే అలా నడుస్తుంది ఈ శరీరం, ఇందులో ఉన్న నేను నేను కాదు, నువ్వు నాకు చికిత్స చేస్తానన్నావు, చికిత్స నా శరీరానిక ఆత్మక, శరీరానికి చికిత్స చేస్తే ఆత్మ దాని మాట విందు, ఆత్మకి చికిత్స నువ్వనుకున్న వైద్యులు చేయలేరు, ఆత్మకి వ్యవహారంతో సంబంధం లేదు, నువ్వు నన్ను కొట్టినా తిట్టినా శరీరం బాధపడుతుంది, శరీరంలో ఉండడం వల్ల ఆత్మ బాధ అనుభవించినట్టు అనిపిస్తుంది, కానీ ఆత్మని ఈ శిక్షలు ఏమీ చెయ్యలేవు. స్థౌల్యం కార్స్యం వ్యాధయ ఆధయశ్చ క్షుత్రుడ్భయం కలిరిచ్చ జరాచ నిద్రారతిర్మన్యురహం మదహ శుచో దేహేన జాతస్య హిమే నసన్. ఈ శరీరం స్థూలంగా ఉండడం, కార్స్యం అంటే కృశించిపోయి ఉండడం, ఇవి మనం అనుకుంటే రావు. పరమాత్ముడు తన కర్మలకి తగిన ఫలితములిచ్చి జీవుల్ని సృష్టిస్తాడు. ఆ జీవులు సృష్టి వల్ల, సృష్టిలో లోపం వల్ల, సృష్టిలో ఉన్నటువంటి విశేషం వల్ల కొందరు లావుగా, కొందరు సన్నగా, కొందరు రోగాలతో, కొందరు మానసిక రోగాలతో, కొందరు దాహంతో, ఎక్కువ దాహంతో పుడతారు, వాడికి యావజ్జీవితం దాహం తీరదు. ఈ ఆకలి, దప్పిక, భయము, బేభత్సము, ముసలితనము, కోరికలు, రోగాలు, నిద్ర, రతి, అహంకారము, మదము, శుచి ఇవన్నీ శరీరముతో పుడతాయి. ఆ శరీరము లోపల ఉన్న ఆత్మనివేమీ అంటావు, శరీరంతో ఇవన్నీ పోతాయి. కాబట్టి ఆత్మకి ఇవి సంబంధం లేదు, ఆత్మ శరీరము ధరించినప్పుడు చేసే కర్మల వల్ల ఇవి ఏర్పడతాయి. నీకు రాజాభిమానం ఉంటే ఆజ్ఞాపించు, పని చేస్తాను, కానీ పని చేసేటప్పుడు నా శరీరానికి కొన్ని నియమాలు ఉన్నాయి, అందువల్ల కింద జంతువుల్ని తొక్కకుండా నడుస్తాను. నా శరీరం ఈ పల్లకి మొయ్యడం వంటి పనులకి సహకరించే శరీరం కాదు, కాబట్టి కొంచెం అటు ఇటు ఊపుతూ ఉంటాను, అది కేవలం శరీర ధర్మం, కావాలని ఆ పని చేయటం లేదు. ఇక నాకు చికిత్స చేయటం వల్ల నీకేం ప్రయోజనం, చికిత్స పిచ్చాడికి చెయ్యాలి, నేను పిచ్చవాడిని కాదు, పోనీ నిజంగా నువ్వన్నట్టుగా జడునో పిచ్చివాడినో అనుకుంటున్నావు, నువ్వన్నట్టుగా జడుణ్ణి పిచ్చివాడిని అయితే అప్పుడు కూడా శిక్ష వ్యర్థమే, ఎందుకంటే పిచ్చాడిని ఎంత కొట్టినా వాడు పిచ్చి తగ్గదు, జడుణ్ణి కొడితే వాడు జడత్వం పోదు అనగానే ఒక్క దెబ్బకి రాజుగారికి కళ్ళు బయలు గమ్మాయి. ఇదేమి అద్భుతమైన వాక్యాలు, ఈ వాక్యాలన్నీ కపిలుడి సాంఖ్యయోగంలోవి. నేను కపిలుడి దగ్గరికి బోధ కోసం బయలుదేరాను. అలా బోధ కోసం బయలుదేరిన నన్ను పరీక్షించడానికి ఆ కపిలుడు ఈ మారు వేషంలో రాలేదు కదా అనుకుని టక్కన పలకీలోంచి కిందకు దూకి, ఒరే నాయన పలకీ కింద పెట్టేయండి అని ఆయన కాళ్ళు గట్టిగా పట్టుకుని నమస్కరించి, నిగూఢమైనటువంటి నీ పలుకులు విన్నాను, నివురుగప్పిన నిప్పులో ఉన్నావు నువ్వు. అంటే నిప్పు ఉంది, నిప్పు మీద బూడిద ఉంది, బూడిద కింద నిప్పు ఉండడం వల్ల ఏమవుతుంది, పైన ఉన్న బూడిద కనపడుతుంది కానీ ఆ బూడిద కింద ఉన్న నిప్పు కనపడదు. అది బూడిద అనుకుని కాలేస్తే ఆ కాలికి చుర్రుమని నిప్పు తన బాధని తన వేడిని అంటిస్తుంది. అలాగే నీ శరీరము నివురు అంటే బూడిద, నీ శరీరం చూస్తే పైకి బూడిదలా కనపడుతున్నావు. నీవు మాట్లాడిన మాటలు ఉన్నాయే జ్ఞానం, అది నిప్పు. ఆ నిప్పుని నేను సరిగ్గా పట్టుకోకపోతే కాలుతుంది. ప్రభు నీవెవరో జ్ఞానం కలిగిన విప్రుడిలా కనపడుతున్నావు, అవధూతలా కనపడుతున్నావు. నేను అవధూతలన్నా విప్రులన్నా భయపడతాను, తెలియక నీ చేత పల్లకీ మోయించినందుకు నన్ను క్షమించు. ఎన్ని అద్భుతమైన విషయాలు చెప్పావు. నేను కపిలుడి దగ్గరికి వెళ్ళి సాంఖ్యయోగం తెలుసుకుందాం అనుకున్నాను. ఆ కపిలుడు నువ్వు కాదు కదా, నన్ను పరీక్షించడానికి వచ్చిన గురుదేవుణ్ణి నేను పరీక్షించలేక పొరపాటున శిక్షించానా అనగానే అప్పుడు ఆయన అన్నాడు, నువ్వు ఇప్పటికీ ఇంకా తెలివితేటలతో మాట్లాడుతున్నావు అనుకుంటున్నావు, ఇవి తెలివితేటలు కావు, గురువులు ఎప్పుడూ కూడా ఈ రూపంలో నిన్ను పరీక్షించరు, ఎందుకంటే అసలు ఇంకా నువ్వు గురువుకి సేవ చేయలేదు కనుక. గురువులు ఎప్పుడు పరీక్షిస్తారు, అసలు గురువు దగ్గరికి వెడితే కదా. ఇప్పుడు మనం జగద్గురువుల దగ్గరికి వెళ్ళి ఒకసారి మనం ఆయన పాదాలు పట్టుకుంటే అప్పుడు మనల్ని ఉద్ధరించడానికి పరీక్షిస్తారు, లేదా మంత్రం ఇస్తారు, లేదా సంపూర్ణ అనుగ్రహం ఇస్తారు. అసలు ఆయన దగ్గరికే వెళ్లకుండానే నిన్ను ఏ విధమైన పరీక్ష చెయ్యరు. గురువులు ఎప్పుడు పరీక్ష తన దగ్గరకు వచ్చాక చేస్తారు, ఈలోపు తన దగ్గరికి రావడానికి కావలసిన మార్గం చూపిస్తారట. తన దగ్గరికి రప్పించుకోవడానికి గురువులు కొన్ని మహిమలు చూపిస్తారు. నేను ఆ కపిలుణ్ణి కాదు, నేను నేనే. నేనెవరినో ఇప్పటికీ నాకే తెలియదు. నేను గాలిని కాదు, భూమిని కాదు, అగ్నిని కాదు, వాయువుని కాదు, జలాన్ని కాదు, ఆ ఐదింటితో ఏర్పడిన ఈ శరీరాన్ని కాదు, ఈ శరీరంలో ఉన్న ఆత్మని నేను కాదు. అసలు నేను అనే శబ్దానికి అర్థమే లేదు. ఈ ఆత్మ అనాది, ఎప్పుడు సృష్టింపబడిందో ఎలా నశిస్తుందో ఎవరికి తెలియదు. అందుకే ఆత్మకి సృష్టి లేదు, మరణము లేదు. పరమాత్మ నుంచి విడిపడింది, కర్మానుసారంగా శరీరం ధరిస్తుంది, శరీరంతో ఉన్నప్పుడు సుఖదుఖాలు పొందుతుంది, బంధుత్వాలు పొందుతుంది, మళ్ళీ వియోగాలు పొందుతుంది, జన్మలు ఎత్తుతుంది, కర్మలు చేస్తుంది. ఎన్ని జన్మలు ఎత్తినా ఈ కర్మబంధాలు విదుల్చుకోలేక వదుల్చుకోలేక మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తుతూ ఉంటుంది. ఈ జన్మలకి మూల కారణమైన కాలచక్రమే శ్రీ మహావిష్ణువు. కాలచక్రం శ్రీ మహావిష్ణు స్వరూపం. ఆ కాలచక్రం పగలుగా రాత్రిగా సంధ్యలుగా మనుషుల్ని పుట్టిస్తూ పెంచుతూ నశింపజేస్తూ ఉంటుంది. ఇక ఒక వర్తకుడు ఉన్నాడు పూర్వకాలంలో. ఆయన సముద్రం మీద వ్యాపారం చేయాలనుకున్నాడు. కొన్ని వందల ఓడలు తీసుకుని సముద్ర వ్యాపారానికి వెళ్ళాడు. ఇంతలో పెద్ద తుఫాన్ వచ్చింది, ఓడలన్నీ పగిలిపోయాయి, సరుకంతా జలం పాలైపోయింది. అతి కష్టం మీద అతడు ఒక్కడే బతికాడు. ఆ నీళ్లలో పడి సముద్రంలో కొట్టుకుపోతున్నప్పుడు, దేవుడా ఈసారి నేను బతికితే ఏదో రకంగా ఒడ్డు మీదకి వస్తే ఇంక జీవితంలో ఈ దరిద్రపు సముద్ర వ్యాపారం చెయ్యనని మొక్కుకున్నాడు. వాడికి ఆ సముద్రంలో పగిలిపోయిన ఓడ యొక్క చెక్క దొరికింది. ఆ చెక్క మీద ఎక్కి అతి కష్టం మీద ఒడ్డు మీద పడ్డాడు. ఒడ్డు మీద పడి ఇంటికి వచ్చాక కొద్ది రోజులు పడి చాలా బాధపడ్డాడు. ఆ తర్వాత పక్క వాళ్ళు అన్నారట, నువ్వు సముద్ర వ్యాపారంలో నష్టపోయావు, మళ్ళీ ఎక్కడ పోగొట్టుకున్నావు ఎక్కడే వెతుకున్నారట. ఇంత పూర్వం ఏమనుకున్నాడు, సముద్రంలో కొట్టుకుపోయి తెచ్చేటప్పుడు చచ్చినా సరే సముద్ర వ్యాపారం చేయనన్నవాడు మళ్ళీ ఇంకో 100 ఓడలు తీసుకుని మళ్ళీ వ్యాపారం మొదలెట్టాడు, మళ్ళీ సంపాదించాడు. అలాగే ఈ శరీరం ఒక ఓడ. ఈ ఓడ సంసారం అనే సముద్రంలో తుఫానులకు గురవుతుంది, పగిలిపోతుంది. అయినా మనం సంసారం మీద వ్యామోహం విడిచిపెట్టాం, మళ్ళీ వ్యాపారం చేస్తాం. ఈసారి సంపాదించవచ్చు, ఒకసారి నష్టం రావచ్చు. ఈ వర్తకుడు ఎలా అయితే సముద్రంలో ఉన్నప్పుడు ప్రాణం పోతుంది ఇక వ్యాపారం మానేస్తానన్నాడో మళ్ళీ వదిలెట్టాడో, అలాగే మనం కూడా ఈ శరీరంతో వ్యాపారం వదలం, మానం, జ్ఞానం పొందడానికి ప్రయత్నించం. ఇదే ఒక భయంకరమైనటువంటి మాయా. అందువల్ల జ్ఞానులు ఏం చెయ్యాలి, చెయ్యనన్న పని మళ్ళీ చేస్తాడు కాబట్టి అదే మాయా అని గ్రహించాలి. లేనిది ఉందనుకోవడమే మాయా. అందులో సుఖం లేదని తెలుసు. ఆ సముద్రంలో కొట్టుకుపోతున్నప్పుడు ఆ కాసేపు నరకం అనుభవించాడు, చిచ్చి ఇంకొద్దనుకున్నట్ట, మళ్ళీ అందులోకి వెళ్ళడమే మాయ. అది ఏమీ లేదని తెలుసు కానీ అటే మనస్సు లాగుతుంది. ఇప్పుడు మనందరికి కూడా అంతే, ఇంట్లో ఏముండి ఏడిసింది ఈ 2 గంటలు అయినా సరే మధ్య మధ్యలో సెల్ ఫోన్లు ఆన్ చేసుకుని గురువుగారు 8:30 వదులుతాడా లేదా అని చూస్తున్నామంటే అదే మాయ. ఎంత మాయది. అప్పటిదాకా సెల కట్టుకున్నవాడు కూడా టింగ్ అని స్వస్తి అంటే చాలు, ప్రసాదం దగ్గర దుమ్ము కొట్టుకుంటూ లేపుకుంటూ దూకేస్తున్నామే అదే మాయ. మీరు మహాత్ములండి, మిమ్మల్ని అండంలా అలా వెళ్ళేవాళ్ళని అంటున్నారు. ఒక్క క్షణం క్యూలో నిలబడలేము, అదే మాయ. ఇన్ని విన్నా సరే ఎందుకేనండి, మా ఇంటి మీదకి మనస్సు లాగిందండి, మా ఇంటి దగ్గర అండి, మా అమ్మాయి ఉందండి, లేక అల్లుడు ఉన్నాడండి, కొడుకు ఉన్నాడండి, కోడలు ఉన్నాడండి, లేక మనవడు ఉన్నాడండి, మనవరాలు ఉందండి అంటున్నామంటే అదే మాయ. ఏమీ లేనిది వ్యామోహాన్ని కలిగించి అందులో పడేయడమే మాయ. ఆ మాయలో నుంచి బయటపడడానికి ఒక గొప్ప మాట చెప్పాడు అండి భరతుడు, భగవత్ సేవ నిరంతరం చెయ్యి. ఆ భగవత్ సేన సేవయే సానబట్టడం. ఆత్మజ్ఞానం ఒక కత్తి. మనలో ప్రతి వ్యక్తికి జ్ఞానం ఉన్నది, క్రమంగా గురువుల యొక్క అనుగ్రహంతో ఆ జ్ఞానాన్ని పెంచుకుంటే ఆ ఆత్మజ్ఞానం ఒక కత్తి అట. ఆ కత్తితోటి లౌకిక మార్గం సంసార బంధం అనే ఒక తీగను నరకాలి. సంసార బంధం ఒక తీగ, ఈ తీగను నరకాలంటే జ్ఞానమనే కత్తి కావాలి. ఈ కత్తి మరి మన దగ్గర అందరి దగ్గర ఉంది, కానీ ఈ కత్తితో ఆ తీగ తెగట్లా, ఎందుకంటే పదును లేదు, బండబారిపోయింది ఈ కత్తి. ఎందుకు పదును లేదు, దీన్ని రోజు సానబెట్టట్లా, భగవత్ సేవ చెయ్యటం అనే ఒక సాన పడితే అప్పుడు ఆత్మజ్ఞానం అనే కత్తి పదునెక్కి సంసార బంధాలని ఈ తీగల్ని కత్తిరిస్తుంది. కాబట్టి నీవు నిరంతరం భగవత్ సేవ చెయ్యి, మహానుభావులైనటువంటి వ్యక్తుల్ని సేవించు. దీనికి ఒకటే, కాలచక్రం మహావిష్ణువు ఆయుధం, అందులోంచి బయటపడడానికి ఒక అపూర్వమైనటువంటి ఉపదేశం ఇచ్చాడు భరతుడు యోగీంద్రుడు, నిరంతరం తీర్థయాత్రలు చెయ్యాలి, అది కూడా గురువులతో కలిసి చెయ్యడమే ఈ కాలానికి విరుగుడు. గురువులతో కలిసి వెళ్ళడం వల్ల గురువులు ఆయా ప్రాంతాలలో ఉన్న భగవంతుడి యొక్క కేంద్రాలు చూపిస్తారు, బోధలు చేస్తారు, ఉపాసనలు చేయిస్తారు. ఈ భూమండలం అంతా తీర్థయాత్ర చక్రమయం. ఈ భూమండలంలో అనేక తీర్థయాత్రల్ని పరమాత్ముడు తన యొక్క శక్తితో సృష్టించాడు. ఈ తీర్థయాత్రలు చేయటం వల్ల యద్యత్ ఆచరతే శ్రేష్ఠ, శ్రేష్ఠత్వమైన ఆచరణ చేసేటటువంటి గొప్పవాళ్ళు ఏం చేస్తున్నారో దానిని ఇతరులు అనుకరిస్తారు కదా, అందువల్ల గురువులతో చేయమన్నాడు. గురువుగారు ఇలా స్నానం చేశాడు గనక ఆయనని మనం అనుకరిద్దామని ఆయనలా స్నానం చేస్తావు, తద్వారా నీకు స్నాన ఫలితం వస్తుంది. గురువుగారు క్షేత్రములలో ఏం చేశారో దానిని నువ్వు అనుకరించి తద్వారా మోక్షం పొందుతావు. యస్తు పర్యటతే దేశాన్, యస్తు సేవేత పండితాన్, తస్య విస్తారిత బుద్ధి తైలబిందురివాంభసి. ఎవడు నిరంతరం తీర్థయాత్రలు చేస్తాడో, ఆ యాత్రలు చేస్తున్నప్పుడు పండితుల్ని సేవిస్తాడో, అందుకే గురువులతో పెడితే పండితుల్ని సేవించడం తెలుస్తుంది, సేవ వల్ల తీర్థయాత్రలు ఎలా చేయాలో తెలుస్తుంది, దాని ఫలితం మనకి లభిస్తుంది, తద్వారా మోక్షం వస్తుంది. కాబట్టి నిరంతరం తీర్థయాత్రలు చెయ్యి. ఒక నీటి డబ్బా తెచ్చి, ఒక నీటి బిందె తెచ్చి, ఆ బిందెలో ఉన్న నీళ్లలో నూనె బొట్టు వెయ్యి. ఆ నూనె బొట్టు ఏమవుతుంది, నీళ్లలో జిడ్డు అలా తేలుతుంది. నీళ్లలో జిడ్డు అలా అలా వ్యాపించినట్లుగా తీర్థయాత్రలు చేయడం వల్ల, గురువుల్ని పండితుల్ని సేవించటం వల్ల బుద్ధి కూడా క్రమంగా వికసిస్తుంది, వ్యాపిస్తుంది. అప్పుడు ఆ బుద్ధి సంపూర్ణంగా భగవంతుడి మీద లగ్నమవుతుంది. లగ్నమైతే సంసారం తనంత తానే భగ్నమవుతుంది. శాశ్వతంగా నిమగ్నమైన మనస్సు వైకుంఠానికి తీసుకెడుతుంది. పరమాత్మని, పరంబ్రహ్మని, పరాదేవుణ్ణి, పరాత్పరుణ్ణి పొందడానికి ఇదొక గొప్ప మార్గం. ఇది చెయ్యకపోతే సంపూర్ణంగా మనస్సు నిలకడగా ఉండదు. నిరంతరం ఇల్లు అనే ఒక చీకటి నూతిలో పడడం వల్ల మనిషికి భ్రష్టత్వం కలుగుతుందట. ఇల్లు ఒక పాడుబడిన నుయ్యి అన్నారు, పాడుబడిన నూతి నుంచి బయటికి రాలేము, ఆ చీకట్లో రోగాలు పుడతాయి. ఎప్పుడైనా సరే సూర్యుడి కిరణములు సోకని పాడుబడిన నూతుల లోపల బ్యాక్టీరియా ఉంటుంది, అందులో ఎక్కువసేపు ఉంటే రోగాలు వస్తాయి, దురదలు వస్తాయి, శరీరం నాశనం అవుతుంది. సంసారం కూడా అటువంటిదే. ఎప్పుడు అంటే తీర్థయాత్రలు లేకుండా, పురాణములు వినకుండా, బయటికి వెళ్లకుండా, దేవాలయాలకు వెళ్లకుండా, శాస్త్ర విహిత కర్మలు చేయకుండా ఉంటే, ఇంట్లోనే కూర్చుని సంపాదనే లక్ష్యంగా బతుకుతూ ఉంటే, పొద్దునుంచి సాయంకాలం దాకా పెళ్ళాం బిడ్డలు, నేను, నా ఆఫీసు, నా ఉద్యోగం, నా డబ్బు, నా సీరియల్సు అని చూసుకుంటే చివరికి సీరియల్గా జన్మలు వస్తాయి, వీడు భ్రష్టుడు అవుతాడు. ఇందులోంచి బయటపడు అనగానే ఆయన భక్తి శ్రద్ధలతో ఆయన పాదాల మీద పడి, ఇంకా ఏ గురువు అక్కర్లేదు, నిన్నే పట్టుకుంటున్నాను, నాకు మంత్రోపదేశం చెయ్యన్నాడే. ఆయన వెంటనే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షరి మంత్రాన్ని బోధించాడు. ఆ బోధ పుచ్చుకుని సింధురాజు గారు వినయంతో తన నగరానికి వెళ్ళి ఆ రోజు నుంచి పరిపాలనంతా వాసుదేవార్పణమస్తు అనుకుంటూ చేశాట. వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. ఈ సర్వము వాసుదేవుడే అనుకునేవాడు చాలా కష్టం లోకంలో దొరకడం. ఈయన భరతుని యొక్క బోధ వల్ల ఈ జగత్తంతా వాసుదేవమయము, వాసుదేవుడు కాని పదార్థము సృష్టిలో ఒక్కటి కూడా లేదని గ్రహించి నిరంతరం అందరినీ విష్ణువుగానే గుర్తించి పూజించి ధర్మ మార్గంలో నడుచుకుని శరీరం విడిచిపెట్టి మోక్షం పొందాడు రఘువగణుడు. ఆ భరతుడు ఆ తర్వాత అవధూతగా అందరినీ మెప్పించి ఎందరికో బోధలు చేశాడు. చివరికి సవతి సోదరులకు కూడా ఆయన పరమాత్మ స్వరూపుడని అర్థమయ్యింది. వాళ్ళు కూడా ఆయన మీదే కాళ్ళ మీద పడి బోధలు పొందారు. ఆ తర్వాత ఆయన ఇలా వర్షాన్ని విడిచిపెట్టి మేరుపర్వత ప్రాంగణానికి వెళ్ళి కఠోర తపస్సు చేసి శరీరాన్ని అగ్నిహోత్రంలో, అది కూడా అడవి తగలబడుతున్నప్పుడు వచ్చేటటువంటి అగ్నికి కార్చిచ్చు అని పేరు, ఆ కార్చిచ్చులో శరీరాన్ని తగలబెట్టి శాశ్వత కైవల్యాన్ని పొందాడు. ఇది భరతుడి యొక్క దివ్య చరిత్ర. ఇది విన్నటువంటి వాళ్ళకు కూడా జ్ఞానం కలుగుతుంది. అనగానే మైత్రేయుణ్ణి విదురుడు నరకాల గురించి అడిగాడు. దీనినే పరీక్షిందరేంద్రుడు సుఖయోగిని అడిగాడు. ఈ లోకాలు చాలా గొప్పగా ఉన్నాయి, అందులో నరకంలో పడుతూ ఉంటా, నరకంలో పడడానికి మూల కారణం ఏమిటని అడిగాడు. మానవుడు శాస్త్రములలో చెప్పినటువంటి కర్మలు చేయకుండా సొంత పెత్తనంతో నోటికొచ్చినట్టు చేయటమే. అన్నిటికంటే గొప్ప నరకం ఏమిటంటే ఒకటి గురువు, రెండు శాస్త్రం. ఈ రెండింటినీ కాదనడమే నరకం అంటే. అంటే గురువు గారు ఈ పని చెయ్యి అంటే ఇంకా మారు మాట్లాడకుండా ఆ పని చేసేవాడు తప్పక నరక విముక్తి పొంది తీరుతాడని చెప్పారు భాగవతంలో, నరకవర్ణనలో, పంచమస్కంధంలో చెప్పిన మాట. అందుకే గురువాక్యంతు కర్తవ్యం. మీరు ఎప్పుడైనా చక్కగా శృంగేరి వెళ్ళినప్పుడు ఒక నమస్కరించండి. వారు ఏదైనా చెబితే ఇలా చేయొచ్చంటారని ఇంకో రకంగా చేయకూడదా అని అడగకూడదట. మన సద్గురువులు మనకు ఒక బోధ చేశారంటే అదిక తూచ తప్పకుండా చేస్తే వాడు తప్పక నరకం నుంచి విముక్తి పొందుతాడు. అందుకనే సుఖయోగీంద్రుడు చెప్పినవి రెండు మంచి మాటలు. గురువాక్యంతు కర్తవ్యం, గురువాక్యమును అదే కర్తవ్యంగా భావించి ఆయన ఏమి చెబితే అది చేసిన వాడు నరకానికి పోడు. ఇంకా గురువుగారు చెప్పాక మంచి లేదు చెడ్డలేదు, ఆయన ఏం చెబితే అదే మంచి అండి. నీ దృష్టిలో నువ్వు చెడ్డనుకోవచ్చు, కానీ గురువులు శాస్త్ర సమ్మతమైన వాక్కులు చెబుతారు గనక, నిన్ను అనుగ్రహించాలనుకుంటున్నారు గనక ఇలా ఆజ్ఞాపించాను చెయ్యి అంటే చేయటమే. ఇంకా రెండో ప్రశ్న వేయకుండా ఉన్నవాడు కళ్ళు మూసుకుని ఆయన చెప్పినట్టుగా నూతిలోకైనా దూకేసేవాడు మోక్షం పొందుతాడు. ఇక రెండవది ఏమిటి, శాస్త్రవాక్యం. శాస్త్రాలంటే పురాణాలు, ఉపనిషత్తులు, వేదములు, బ్రహ్మసూత్రాలు, ఉపపురాణాలు, స్మృతులు. ఇందులో చెప్పినట్లుగా వీటిల్లో ఎలా చెప్పబడి ఉంటే అలా నడుచుకోవాలి, స్వేచ్ఛగా నడుచుకోకూడదు. వాటికి వ్యతిరేకంగా నడుచుకోకుండా ఉంటే వాడు తప్పక శుభం పొందుతాడు. ఈ శాస్త్రాలకి గురువుకి వ్యతిరేకంగా వెడితే వాడికి నరకం తప్పదు. ఎడతెగక ముజ్జగం బుల్లకడపల అయ్యామ్య దిశను కదలక నిలుతున్ కడుఘోరములుగ నరకములు అడరంగా అంతరాళమందుల నదీప. ఆకాశంలో మూడు లోకముల అవతల దక్షిణం దిక్కులో యమలోకం ఉన్నది, అంటే పాతాళము, భూలోకము, స్వర్గలోకం. ఈ మూడు లోకాలు దాటాక మనకి దక్షిణం దిక్కులో, ఇప్పుడు ఉదాహరణకి తూర్పు అయితే ఇది దక్షిణం అనమాట, ఈ దక్షిణం దిక్కులో ఒక విచిత్రమైన లోకం ఉన్నది. ఆ లోకం గుండానే ఎవడన్నా వెళ్ళి స్వర్గానికి వెళ్ళాలి, స్వర్గానికి వెళ్ళాలంటే యమలోకం దాటి వెళ్ళవలసిందే. అదే పుణ్యాత్ములైతే యమలోకం పైన నుంచి వెళ్ళిపోతారు, బైపాస్ ఉంటుంది వాళ్ళకి, యమలోకం ఊళ్ళోకి వెళ్ళక్కర్లేదు, గుంటూరు ఊళ్ళోకి రాకుండా అలా వేసేలా మరి బైపాసు. అలాగే వీళ్ళు కూడా విమానైహి సోజ్వలైర్యాంతి భూమిదాన ప్రదాహ నరాహ. భూదానం చేసిన పుణ్యాత్ములు యమలోకంలోకి ఊళ్ళోకి అడుగుపెట్టి అవన్నీ చూడక్కర్లేదు, విమానములో ఎక్కి అది కూడా మళ్ళీ దివ్య విమానం, ధగధగా మెరిసిపోతున్న విమానం ఎక్కి ఆకాశంలోంచి వెళ్ళిపోతారట. ఈ మాట భాగవతమే కాకుండా మార్కండేయ పురాణంలో, దత్తాత్రేయ చరిత్రలో కూడా ఉంటుంది. విమానైహి సోజ్వలైహి యాంతి భూమిదాన ప్రదాహ నరాహ. భూదానమును చేసిన నరులు దివ్య విమానం ఎక్కి యమలోకము లోపలికి వెళ్లకుండా, ఊళ్ళోకి వెళ్లకుండా పైన నుంచి ఎగిరి వెళ్ళిపోతారు. ఇక వాళ్ళకి యమలోకంలోకి అడుగు పెట్టవలసిన కర్మయోగము లేదు, హాయిగా వెళ్ళిపోతారు. ఇక తక్కిన వారంతా ఊళ్ళోకి అడుగు పెట్టాలి. వారి వారి కర్మలను బట్టి యమధర్మరాజు గారు వారికి శిక్షల్ని ప్రసాదిస్తాడు. నరకములు ముఖ్యమైనవి 20, ఇంకా చాలా ఉన్నాయి కానీ అసంఖ్యాకంగా చిన్న చితగా ఉన్నాయి. ముఖ్యమైన 28 నరకాలు ఉన్నాయి. అవి ఒకటి తామిశ్రం, రెండు అంధతామిశ్రం,
మూడు రౌరవం, నాలుగు మహారౌరవం, ఐదు కుంభీపాకం, ఆరు కాలసూత్రం, ఏడు అసిపత్రవనం, ఎనిమిది శోకరముఖం, తొమ్మిది అంధకూపం, పది క్రిమిభోజనం, పదకొండు సందంశం, పన్నెండు తప్తోర్మి, పదమూడు వజ్రకంటక శాల్మలి, పద్నాలుగు వైతరణి, పదిహేను పూయోధం, పదహారు ప్రాణరోధం, పదిహేడు విశసనం, పద్దెనిమిది లాలాభక్షణం, పంతొమ్మిది సారమేయోధనం, ఇరవై అవీచీరయం, ఇరవై ఒకటి రేతఃపానం, ఇరవై రెండు క్షారకర్దమం, ఇరవై మూడు రక్షోగణ భోజనం, ఇరవై నాలుగోది శూలప్రోతం, ఇరవై ఐదు దందశోకం, ఇరవై ఆరు అవట నిరోధనం, ఇరవై ఏడు అపర్యావర్తనం, ఇరవై ఎనిమిది సూచీముఖం. ఈ పేర్లు మీకు అర్థమవుతున్నాయి కదా. వరుసగా వాటి అర్థాలు తెలిసి అందులోకి ఎవరు పెడతారో శిక్షలు ఏమిటో తెలిస్తే మన జన్మ ధన్యం అయిపోతుంది. అందులో ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క శిక్ష వేస్తారు. తామిశ్రము అంటే కటిక చీకటితో శూలాలతో పొడిచే నరకం, కటిక చీకటితో కూడిన భయంకర నరకం. భయంకరమైన అహంకారంతో పెద్దల్ని ధిక్కరించేవాళ్ళు, పుణ్యాత్ముల్ని మంచి మార్గంలో నడిపే వాళ్ళని తిట్టేవాళ్ళని తామిశ్రంలో వారేస్తారు. ఉదాహరణకి పుష్కరంలో స్నానం చెయ్యండి అన్నారు అనుకోండి, కృష్ణా పుష్కరాలకి స్నానం చెయ్యొద్దు అన్నవాడిని తీసుకెళ్ళి ఆ నరకంలో వేస్తారట. నేను చెప్పలా, నరకం గురించి భాగవతంలో చెప్పారు. ఎందుకు చెయ్యాలి పుష్కరాల్లో? తలకోమట్టి వేస్తే గోదావరి పూడుకుపోతుంది అని నాస్తికవాదం చేసిన వాడిని తామిశ్రం అనే నరకంలో వేసి చీకట్లో పెట్టి సోలాలతో కసా పిసాని పొడుస్తూ ఉంటే, అయ్యో మైకు పెట్టాడు కదా అని 24 అవర్స్ న్యూస్ ఛానల్ వాడి దగ్గర నోటికొచ్చినట్టల్లా ఎందుకు వాగాను, అయి పండితుల్ని ఎందుకు తిట్టాను, ఇప్పుడు అనుభవిస్తున్నాను అనుకుంటాట. కానీ అప్పటికి అయిపోతుంది పని పాపం. ఇక రెండవది అంధతామిశ్రం. అంధతామిశ్రం తల్లిదండ్రుల్ని చీల్చి చెండాడే దుర్మార్గులకు ఇస్తారు. అన్నిటికంటే కుంభీపాకం అని ఒక గొప్ప నరకం ఉన్నది. కుంభీపాకం అనేది చాలా భయంకర నరకం. ఓరి దేవుడు, అది కళ్ళారా చూశారా అంటే, నేను చూశాను కొంతమంది దుర్మార్గులు శిక్షలు అనుభవిస్తుంటే కళ్ళలో, కళ్ళలో చూస్తేనే వణికిపోతామంటే కళ్ళారా చూస్తే వాడు ఏమైపోతాడు ఆలోచించండి. 84 యోజనములు వెడల్పుతో ఉండే పెద్ద కొండ పెడతారు, ఇనపకొండ. ఆ ఇనపకొండ ఇలా మూతితో కాకుండా కొంచెం మన మూకుళ్ళు ఉంటాయి, ఇనప మూకుళ్ళు, బూర్లు మూకుళ్ళు అలా ఉంటుంది. అంత పెద్ద కొండ కింద ఏ వేపు నుంచి చూసినా కట్టెలు పెట్టి మంట పెడతారు. మళ్ళీ గ్యాస్ అయితే అయిపోతుంది, అందుకని కట్టెల మంట పెడతారు. ఈ మంటలో ఈ కొండ ఎర్రగా కాలిపోతే దాని నిండా నూనె పోస్తారు. 84 యోజనాలు అంటే ఏమిటో తెలుసా? ఇక్కడ నుంచి వైజాగ్ దాకా, అంత పెద్ద కొండది. ఆ కొండలో ఈ పాపాత్ములు ఏం చేస్తారు? పాపం చేసిన వెంటనే వీడి ప్రాణం తీసి ఒక యాతనా శరీరం అని ఉంటుంది. ఆ యాతనా శరీరం నల్లగా భయంకరంగా ఉంటుంది. ఈ చచ్చిన వాడి ప్రాణాన్ని ఆ యాతనా శరీరంలో పెట్టి వీడిని అందులో వేస్తారు, ఆ నూనెలో. వీడు పకోడీ వేగినట్టుగా, మిరపకాయ బజ్జి వేగినట్టుగా సాయంత్రం పూట వేసుకుంటూ ఉంటారే స్నాక్సో అవి వేగినట్టు వేగిపోతాడు. వీడు పుణుకులు, చల్ల పుణుకులు, బజ్జీలే. వీడిని ఒక మూకుడులో పట్టుకుని ఇలాగా చేతిలో అందులో చిలా పట్టుకుని ఆ మూకుడులో వేయించి మళ్ళీ పైకి ఇలా ఎత్తుతూ ఉంటారట. ఎత్తగానే మళ్ళీ బాధ తగ్గిపోతుంది. అందులో వేగిపోయినంతసేపు ఉడికిపోయి వేగిపోయి బాబోయ్ బాబోయ్ అంటాడు. చావడు. ఎందుకు చావడు అంటే చచ్చి అక్కడికి వెళ్ళాడు కనుక. యాతనా శరీరానికి చావు ఉండదు. వాడిని మళ్ళీ ఏం చేస్తారన్నమాట, ఈ మూకుళ్ళలోంచి ఏదో చిన్న పదార్థంతో పైకెత్తుతూ ఉంటారు. చట్రాలతో పైకెత్తారు, సరే జంతికలు ఎత్తినట్టుగా అలా ఓ చట్రంతో పైకెత్తారు. నూనె కింద కారుతుంది, వీడు జంతికిలాగా వేగి పైకి వస్తాడు. రాగానే మళ్ళీ అవకంకర్లు ఉఫ్ఫను ఊత్తారు, మళ్ళీ మామూలు అయిపోతాడు. మళ్ళీ మామూలు అయ్యానరా బాబు అనుకునేట మళ్ళీ వేస్తారు అందులో, బాబో అని మళ్ళీ ఏడుస్తాడు. ఇలా వాళ్ళ వాళ్ళ పాపాలను బట్టి 1000 ఏళ్ళు, 10,000 ఏళ్ళు, 500 ఏళ్ళు, 1,000 ఏళ్ళు మీరేం బెంగెట్టుకోకండి. ఇలాగే 40 రోజులు టైంకి వచ్చి వింటే మాత్రం మీకు అది ఏం రాదు. ఒకరోజు వచ్చే రోజు రాకపోతే మాత్రం తప్పదు. కుంభీపాకం ఈ విధంగా కొండల్లో బట్టి వేయిస్తారు. ఇలా కుంభీపాకం అనే నరకం అతి భయంకరం, అదొకటి. ఇక క్రిమి భోజనం అని ఉంటుంది. కుళ్ళిపోయిన ఆహార పదార్థాలు ఇతరులకు పెట్టేవాళ్ళు, పాడైపోయిన వస్తువులు దానం చేసేవాళ్ళు, 7 ఏళ్ల క్రితం ఫ్రిడ్జ్లో పెట్టిన మామిడి పండు పట్టుకొచ్చి గురువుగారి చేతిలో పెట్టేవాళ్ళు, వీళ్ళందరికీ క్రిమి భోజనం అని పెడతారు. అంటే క్రిములు ఉంటాయే నానా రకాల భయంకరమైనటువంటివి, జలగల్లాంటివి, వీటిని నోరు పగలు తీసి నోట్లో పోస్తారట. డ్రైనేజీలోంచి పట్టుకొచ్చి ఆ బ్యాక్టీరియా నోట్లో పోస్తారు. ఓరి నాయనో, ఆ క్రిములు నాలికని కుట్టేస్తాయి, ఒళ్ళంతా కొరికేస్తాయి, మహాబాధది. అంధకూపం అని ఒక నరకం ఉన్నది, కటిక చీకటిది. ఆ కటిక చీకట్లు ఎవరిని పారేస్తారు? శాస్త్ర పురాణాదులను నమ్మని వాళ్ళు, పురాణాల అబ్బే నరకం లేదు స్వర్గం లేదు అన్నవాళ్ళని అందులో పారేసి మహా తీవ్రంగా కళ్ళల్లో నిప్పులు పోసి ఏడిపిస్తారు. పరపుత్ర కళత్రంబుల పరికింపక అపహసించు పాపాత్ముడు దుష్కరపాశ బద్ధుడై యమపురుషులచే అధిక బాధ పొందుచునుండు.
ఇతరుల యొక్క పిల్లల్ని, ఇతరుల యొక్క భార్యల్ని భర్త ఎదురుగుండానే ఎత్తుకుపోయేవాళ్ళు, భర్త ఎదురుగుండా పరస్త్రీలను బలాత్కరించే దుర్మార్గుల్ని యమపురుషులు తాళ్లతో కట్టి సందంశం అనే నరకంలోకి తీసుకెళ్ళి దంశం అంటే కాటేయటం, భయంకరమైన పాముల చేత కాటు వేయించి చిత కొట్టేస్తారు. ఇక తల్లిదండ్రులకు ధరణీసురులకును అహితంబు చేసిన ఎట్టివాడు తల్లిదండ్రుల్ని పొరపాటును కూడా పూజించగా తిట్టేవాడు, నాలాంటి పురాణం చెప్పేవాళ్ళని తిట్టేవాడు, ఇలాంటి వాళ్ళు కాలసూత్రం అనే ఒక నరకంలో పడతారు. అందులో కాలసూత్రంలో మెడకి ఇనుముతో కూడిన తాడు ఒకటేసి ఇనపతాడు, ఇప్పుడు ఫెన్సింగ్ కడుతూ ఉంటారు చూసారా ఆ తీగ, అలాంటి ఇనపతాడు ముళ్ళుతో ఉంటుంది, ఆ ముళ్ళ తీగ కంఠానికి పెట్టి దానికి వేడి చేస్తారట. అసలు ఇది ముళ్ళ తీగ, దీన్ని పేకకి ఉరేసి లాగుతూ ఉంటే ఎంత బాధ, అది పైగా ఎర్రగా కాలితేలా ఉంటుంది, అలా కాల్చి మళ్ళీ ఎప్పటికప్పుడు వీడికి వదులు చేసి ప్రాణం ఇచ్చి మళ్ళీ కాలుస్తూ ఉంటారు. ఇక ఆ తీవ్ర నరకంలో సూర్యుడు పైన కింద నేల కాలిపోతూ ఉంటే ఈ తీగ మెడక చుట్టుకుని ఏడుస్తాడు వాడు. అప్పుడు వాడు ఆకలి దాహం తట్టుకోలేక భూలోకంలో మా పిల్లలు ఎవరన్నా పిండ ప్రదానం చేస్తే బాగుండు, తిలోదకాలు ఇస్తే బాగుండు అనుకుంటే ఇక్కడ పాపాత్ముడు వీళ్ళు ఇవ్వకపోతే ఇంకా నరకం అనుభవిస్తాడు, ఇస్తే కాస్త సుఖం కలుగుతుందట, అందుకని పిండ ప్రదానము ఈ తిలోదకాలు ఇవ్వాలి. ఇక కాలిపోతున్న పెనముల మీద నడిపించే మరొక అపూర్వమైన నరకం ఉన్నది, అవట నిరోధనం అంటారు దానిని. సూచీముఖమని ఒక నరకం ఉంది, అందులో సూదుల్లో ఉంటాయి చెట్లు, అలాంటి చెట్ల మీద పారేసి వీణ్ణి వెయ్యర్ర దెబ్బ దరు వెయ్యర్ర దెబ్బ అని ఉతుకుతారు. ఆ ముళ్ళు ఇంత ముళ్ళు పొడుగ్గా ఉన్నాయిగా చెట్లకి, వీడు దాని మీద గుచ్చుకోగానే కసిక్కి దిగిపోతాడు, మళ్ళీ బయటికి లాగుతారు, వీడు కుయ్యో మర్రు అన్నా పట్టించుకోరు. అందుకే ఇక్కడే జాగ్రత్తగా కుయ్యో మర్రు అంటే అక్కడికి వెళ్ళాక కుయ్యో మర్రు అనక్కర్లేదు. ఇక అన్నిటికంటే మహాభయంకరమైన ఎవరోటి ఉన్నది, దాని పేరు సారమేయోధనం, కుక్కలతో కూడిన నరకం. ఇక్కడ మేకలు, గొర్రెలు, పశువులు అమ్మవారికి బలిచ్చి క్షుద్రదేవతలకి బలిచ్చేవాళ్ళు, ఆదివారం అనే తేడా లేకుండా ఆదివారం మాంసభక్షణ చేయకూడదట. ఆమిషం మద్యపానంచ, ఆమిషము అంటే మాంసము మద్యపానము ఆదివారం చేయకూడదు. ఆ రోజు మాంసం తినేవాళ్ళు వీళ్ళందరినీ పట్టుకెళ్ళి అక్కడ పారేస్తారు. అక్కడ వీళ్ళ చేతిలో చచ్చిపోయినటువంటి జంతువులన్నీ ఇంతంత ఇనప పళ్ళతోటి కుక్కలై మీదబడి కొంచెం కొంచెం కండ కొరుక్కుని భలే ఉందిరాయ్ ఆదివారం నాడు అక్కడ ఓ పెద్ద బల్ల మీద దొంగ మీద పెట్టి నా మాంసాన్ని తోపురం టక్క 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 అని కషాయివాడి చేత కటికివాడి చేత సాయిబు చేత కొట్టించావుగా, ఆ ముక్కలు ఇంటికి తీసుకొచ్చి పకోడీ వేయించుకున్నట్టు వేయించుకుని మసాలా పెట్టి వండుకు తిన్నావుగా, ఇప్పుడు నేను కసకస కొరికి తింటాను రోయ్ అని హెచ్చరించి మరీ కుక్కలు పీక్కు తింటాయి, నేను చెప్పలే ఇందులో చెప్పారు, మళ్ళీ నన్ను అడక్కండి. ఆ విధంగా సారమయోధనంలో కుక్కలు కొరుక్కు తింటాయి. రేతఃపానం అని ఒక నరకం ఉన్నది, పశువుల సంగమం చేసేవాడు స్త్రీల చేత రేతఃపానం చేయించే కాముకుడైన నీచుడి చేత రేతఃపానం చేయిస్తారు. ఇలాంటి అనేకమైన నరకములు అసంఖ్యాకంగా యమలోకంలో ఉన్నాయి. దండింపదగని వారల దండించిన విప్రవరులు తనువులు ముట్టన్ దండించిన దుర్మతులన్ దండింతురు కాలసూత్ర నరకములందున్. కొంతమందిని పొరపాటును కూడా శిక్షించకూడదు. మహాత్ముల్ని, ముఖ్యంగా పండితుల్ని, జ్ఞానుల్ని, సాధువుల్ని కంచిపేటాధిపతులు జైల్లో పెట్టినట్లయితే, అలా ఎవరైనా చెరసాల్లో పెట్టినా సాధువులు జోలికెళ్ళడం మహాపాపం. ఇలాంటి పాపములు చేసిన దుర్మతులను కాలసూత్ర నరకంలో వేసి యమకింకరులు శిక్షిస్తారు. అందుకే భూలోకంలో ఉన్నంత వరకు, సాధ్యమైనంత వరకు ధర్మ మార్గంలో నడుచుకోవాలి. పొరపాటున మనం ధర్మం ఏమిటో తెలియక అధర్మ మార్గంలో నడుచుకుంటాం కాబట్టే వాటికి ప్రాయశ్చిత్తం భాగవత కథాశ్రవణం, హరిస్మరణ, గురువులతో కలిసి తీర్థయాత్ర చరణం అని సుఖయోగేంద్రుడు పరీక్షిత్తుకు చెప్పాడు. మరిన్ని విశేషాలతో రేపు సాయంత్రం యథాప్రకారంగా 6:25 కలుసుకుంటాం. రేపు హరినామస్మరణకి సంబంధించిన ఒక అపూర్వ గాథ ఉన్నది, అదే అజామిళోపాఖ్యానం. టైంకి కరెక్ట్గా వచ్చేయండి రేపైనా. మళ్ళీ రేపు కలుసుకునేదాకా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.
పార్వతీపదే.